ఇంకొక విద్య ఏమిటి అంటే పూర్తి ఆధ్యాత్మికతంతా కూడా అంతర్గత ప్రయాణం తప్ప బహిర్గత ప్రయాణము కాదు. ఈ విషయం మీకు చాలా గట్టిగా మనసులో నాచుకోవాలి. సాయి దగ్గరికి వెళ్ళినా, ఇంకా ఏ గురువు దగ్గరికి వెళ్ళినా, ఏ మహానుభావుడి దగ్గరికి వెళ్ళినా, భారతీయ గురువు దగ్గరికి వెళ్ళినా, భారతీయేతర గురు సాంప్రదాయాల దగ్గరికి వెళ్ళినా, మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి మొదటి మాట ఏంటి అంటే ఆధ్యాత్మిక విజ్ఞానం ఎప్పుడు కూడా అంతర్గత యాత్ర తప్ప బహిర్గతంగా ఏమీ ఉండదు. బహిర్గతంగా ఉండేటటువంటి సాధనలన్నీ కూడా అంతర్గతంగా తీసుకెళ్తానికి కావాల్సిన టెక్నిక్సే తప్ప ఇంకా ఇంకా మీరు బయటకు వెళ్ళిపోవటానికి కాదు. బయటకంటే అర్థమైంది కదా, బహిర్ముఖం. బయట వైపు మీ దృష్టి ఉండకూడదు, మీ దృష్టి అంతర్ముఖంగా ఉండాలి. ఎలా ఉండాలి అంతర్ముఖంగా? పిల్లల్ని తీసుకుని తల్లి తండ్రులు ఇంటికి వెళ్ళారు పార్టీకి. పార్టీకి వెళ్ళినప్పుడు ఆ పార్టీకి వెళ్ళినటువంటి ఆవిడ చాక్లెట్లు ఇస్తుంది పిల్లలకి. వీడి దృష్టి చాక్లెట్ల మీద లేదు, ఎక్కడుంది, వాళ్ళ అమ్మ మీద ఉంది. ఇంకేత అమ్మ సరిగ్గా చేసి తీసుకోమంటే తీసుకుంటాడు, అమ్మ తీసుకోవద్దంటే తీసుకోవద్దు. ఇది అర్థం చేసుకోండి. ఉదాహరణ, నా వైపు మీ దృష్టి ఉంటే నా దృష్టి మీ వైపు ఉంటుంది అనేటటువంటి సాయి మాట అర్థం అది. మీరు చేస్తున్నటువంటి పనికి సాయి తిక్కు పెడతాడా పెట్టడా? తల్లి చెప్తుంది ఇంటి దగ్గర, ఏమి తీసుకోకక్కడ, నా వైపు చూస్తూ ఉండు, నువ్వు తీసుకోవచ్చు అంటే తీసుకో, కనుసైకితోనే తీసుకోవద్దు అంటే తీసుకోకు. వీడేం చేస్తాడు, తీసుకోవాలని ఉన్నప్పుడు అమ్మ వైపు చూడదు, చూస్తే కదా ప్రమాదం. చూడొచ్చు అసలు అమ్మ వైపు తీసేసుకుని చాకట్ని తినేశాక ఎందుకురా నా వైపు చూడలేదు, అప్పుడు నువ్వు నా వైపు చూడటం లేదు, రెడీమేడ్ ఆన్సర్, నేను నీ వైపు చూశానమ్మా. అమ్మ నువ్వు నా వైపు చూడలేదు, నాకు అర్థం కాలేదు ఏం చేయాలో, ఆంటీ అంత ప్రేమగా ఇస్తూ ఉంటే నేనేం చేసేది, తీసేశాను. అలాంటి మనస్తత్వం మనకు ఉందనే చాలా డైరెక్ట్ గా చెప్పాడు సాయి, నేను నిరంతరం నిన్నే చూస్తూ ఉంటాను, నువ్వు నా వైపు చూడు, ఖచ్చితంగా నా చూపులు నీతో కలుస్తాయి. ఆయన చూపులు మరలో, ఇక్కడ పోతే అమ్మ ఇంకోటి మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ పార్టీలో సాయి దృష్టి మాత్రం నిరంతరము మన వైపే ఉంటుంది. సక్సెస్ఫుల్ గా మనం ఆయన వైపు చూడము. కలిసే వచ్చినం తర్వాత సాయి మాకు ఏం చేయాలో చెప్తేనే కదండి మేము చేసేది, నువ్వు ఆయన వైపు చూస్తేనే కదా ఆయన చెప్పేది. పార్టీలో కొట్టదుగా అమ్మ, భూమి మీదకు వచ్చేసాక నీకు స్వనిర్ణయ శక్తి ఇచ్చాక భగవంతుడు, నువ్వు ఇది చేయొద్దు అది చేయొద్దు అండు, కేవలము సంకేతాలు మాత్రమే ఇస్తాడు. అంచేత నిరంతరము మీ దృష్టి ఎటు ఉండాలి అంటే సాయి వైపు ఉండాలి. మరి సాయి వైపు ఎలా ఉంచుకోగలరు మీరు నిరంతరం? చెప్పినంత తేలిక కాదుగా. రోడ్డు మీద నడుస్తూ దృష్టి సాయి మీద ఉంటే అట్ట, స్కూల్లో పాఠం చెప్తూ దృష్టి సాయి మీద ఉంటే అట్ట, కుదరదు కాదు. దానికి ఉదాహరణ ఇచ్చాడు సాయి, ఎలా ఉండాలో ఆ భావన. మిలిటరీలోకి వెళ్ళాడు ఒక తల్లి కొడుకు, యుద్ధం జరుగుతుంది. సడన్ గా ఒక టెలిగ్రామ్ వచ్చింది, ఎల్లుండి కొడుకు వస్తున్నాడు ఇంటికి సెలవు పెట్టి అని. తల్లి చాలా ఆనందించేసింది. ఎప్పుడు చేయని వంటకాలన్నీ చేయటం మొదలెట్టింది, ఎప్పుడు తొలపనటువంటి ఇల్లు తొలపటం చేస్తారు, అన్నీ చేస్తుంది పనులన్నీ. కానీ దృష్టి ఎక్కడుంది? ఆ మానసిక స్థితి తెచ్చుకోండి, ఆ ఆతృత నటించండి. రాకపోతే ఆతృత మీకు రాలేదనుకోండి, ఆతృత ఉన్నట్టు నటించండి, అది వచ్చేస్తుంది మీకు. నటిస్తే ఎలా వస్తుంది? అసలు ఏ టెక్నాలజీ అయినా మీరు నటిస్తేనే వస్తుంది. కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి మీరు. కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి అంటే పుస్తకాలు చదివితే వస్తుందా, స్టీరింగ్ వీల్ ముందు కూర్చుంటే వస్తుందా? మీరు ఎన్ని పుస్తకాలు చదివినా కార్ డ్రైవింగ్ మీద కార్ డ్రైవింగ్ రాదు. కారు డ్రైవింగ్ రావాలంటే మీరు ఎక్కడ కూర్చోవాలి? స్టీరింగ్ ముందు కూర్చోవాలి. మీకు డ్రైవింగ్ వచ్చినట్టు కూర్చోవాలి. అక్కడ పక్కన ఉంటాడు చెప్పేవాడు, కానీ నడపవలసింది నువ్వే. మొదట రాదు నీకు కూర్చున్నప్పుడు, వచ్చేసాక కూడా నువ్వు ఎక్కడ కూర్చుంటావు? అక్కడే కూర్చుంటావు. డ్రైవింగ్ రానప్పుడు నువ్వు ఎక్కడ కూర్చున్నావు, డ్రైవింగ్ వచ్చాక కూడా నువ్వు అక్కడే కూర్చుంటావు, అది గుర్తుంచుకోండి. అంచేత మీ జీవితాలలో మార్పు రాదు. మీరు సాధకులు అయిపోయినంత మాత్రాన ఏదో అయిపోతారు, ఏమీ ఏమో మీరు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు. కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నవాడు ముందు ఎక్కడ కూర్చున్నాడు రానప్పుడు, డ్రైవింగ్ వచ్చాక కూడా అక్కడే కూర్చుంటాడు. ఈ ప్రపంచంలో కూడా మీరు అత్త అత్తగానే ఉంటుంది, తల్లి తల్లిగానే ఉంటుంది, కోడలు కోడలుగానే ఉంటుంది, మామ మామలాగే ఉంటాడు, ఆఫీసర్ ఆఫీసర్ లాగే ఉంటాడు. కానీ తేడా ఏంటి, డ్రైవింగ్ రావటము డ్రైవింగ్ రాకపోవటము అంతే తేడా. జీవించటం గలగటము జీవించటం చేత కాకపోవటం, అది అర్థం చేసుకోండి. అంచేత డ్రైవింగ్ డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటే ఎలా వస్తుందో, జీవించటం అనేది జీవించటం మొదలెడితే వస్తుంది. బలం చెప్తున్నారండి మీరు, మేమందరం జీవించటం లేదా, మీరు జీవించటం లేదు. గురువులందరూ చెప్పేది ఏంటి అంటే మీరు ఎవరు కూడా జీవించటం లేదు, గాలికి కొట్టుకుపోతున్నారు, మీ అలవాట్లకి కొట్టుకుపోతున్నారు. సమాజంలో ఉన్నటువంటి కొన్ని సూత్రాలు ఉన్నాయి కదా, ఇలా జీవించాలి అలా జీవించాలని దాన్ని కొట్టుకుపోతున్నారు. ఒక విశాలమైనటువంటి ప్రవాహంలో మీరు కొట్టుకుపోతున్నారే తప్ప మీరు జీవించటం లేదు. మరి ఆ జీవించటానికి నేను ఏం చేయాలి, దానికి సాయి చరిత్ర పారాయణ చాలా ఉపయోగపడుతుంది. కానీ సాయి చరిత్ర పారాయణ కూడా అధ్యయనం చేస్తూ చెయ్యం మనం, పారాయణ చెయ్యాలి కనుక చేస్తాం. సాయి పుట్టినప్పుడు అనుకుందంట, ఈ తల్లి చాలా ఆనందపడిపోతుంది, అసలు నేను ఇందుకు ఎప్పుడు పుట్టాను నేను అని ఆశ్చర్యపోయాడు. ఈ సంఘటన సాయి చరిత్రలో చదివారు కదా మీరు, చదవలేదా? నేను చెప్పిన సంఘటన గుర్తొస్తుందా మీకు అందరికీ? సాయి పుట్టినప్పుడు శుద్ధి సాయి గురించి చెప్తున్నాను, సత్సాయి గురించి కాదు. శుద్ధి సాయి పుట్టినప్పుడు వాళ్ళమ్మ చాలా ఆనందించింది, మా కొడుకు పుట్టాడని. అంటే శుద్ధి సాయి అప్పుడే పుట్టగానే అనుకున్నాక, నేను పుట్టినప్పుడు ఈ తల్లి పిచ్చిభ్రమ ఆనందిస్తోంది ఏమనుకోవాలి. మరి ఆ పాయింట్ చదివిన తర్వాత జీవిత విధానంలో మీకు ఏం మార్పు రావాలి, అది ఎప్పుడైనా వచ్చిందా? చదివించడం వెళ్ళిపోయింది. భగవద్గీతలో దీనికి సంబంధించినటువంటి, జీవించడానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోక పరంపర ఉంది. ఆ శ్లోక పరంపర ఈ సంఘటనకి గుర్తు చేస్తుంది. అంచేతే భగవద్గీత అందరి సద్గురువుల యొక్క జీవిత చరిత్ర, అందరి జీవిత చరిత్రలు అందులో కనిపిస్తాయి మీకు భగవద్గీతలో. బహుని మే వ్యతీతాని జన్మాని తమచార్జున తాన్యహం వేద సర్వాణి నత్తం వేత్త పదంత. అర్జునుడితో శ్రీకృష్ణుడు అంటున్నాడు, నీవు నేను కూడా కలిసి అనేక జన్మలు ఎత్తాము, బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాజ్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అవంతా నాకు తెలుసు నీకు తెలియదు. ఏం చేస్తే కృష్ణుడు తెలిసింది, ఏం సాధన చేశాడు కృష్ణుడు? దాని తర్వాత ఇంకో మాట చెప్తాడు దాని కింద శ్లోకంలోని, అజోపిస్తన్ మధ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిస్తన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయ. పుట్టక లేనివాడినైనప్పటికీ అదే సాయి ఆశ్చర్యం, నేను పుట్టేలేదు పుట్టిందంటుంది ఏంటి ఈవిడని. ఆ భగవద్గీత ఆయన జీవితంలో ఎలా ప్రతిబింబిస్తుందో, మూర్తీభవించినటువంటి భారతీయ ఆధ్యాత్మికత సాయి. అజ్యోతిష్టన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపితన్ ప్రకృతి స్వామహిష్టాయ సంభవామి ఆత్మ మాయయ. ఇలా నేల మీద కొడితే అగ్ని వస్తుంది, ఇలా నేల మీద కొడితే నీరు వస్తుంది, దేనికి చిలుము పిలుచుకోవటానికి? కథ గుర్తుంది కదా, సాయి చిలుము పిలుచుకోవాలంటే
పథకారు పెట్టి కొట్టాడు, నీరు వచ్చింది, పథకారు పెట్టి కొట్టాడు, అగ్ని వచ్చింది. భూతానాం ఈశ్వరోపిశం, ప్రపంచంలో ఉన్నటువంటి 5 భూతాలు కూడా ఆయన చెప్పినట్టు వింటాయి. చూపించాడు భక్తుల మధ్య ద్వేషాలు ఎక్కువ సమస్యలు. ఎక్కడ ద్వేషం ఉండకూడదు అక్కడ ద్వేషాలు ఎక్కువ. శుద్ధి సాయి భక్తుల్లో కూడా అపవాదం ఏం లేదు. అంతేట శుద్ధి సాయి భక్తులు ఎప్పుడు 5 సాయి దగ్గర కూర్చోవాలి, మేము కూర్చుంటే ఏమిటి, మాకు హక్కు లేదా, మేము కూర్చుంటాం అన్నారు. సరే కూర్చొని అన్నాడు సాయి. ఏమంటాడు ఏమంటాడు, మనకు హక్కు ఉందో లేదో మనం నిర్ణయించుకోవాలి తప్ప ఆయన ఏమండు. పరిస్థితులు మీ హక్కు తేల్చేస్తాయి, అది ఆయన ధైర్యం. ఆయనే మార్కులు వేయక్కర్లే, తింటున్నారు భోజనం చేస్తున్నారు, పడపడు శబ్దం ఉంది. తెలుసు కదా ఈ సంఘటన మీకు ఏమైనప్పుడు. తొలగోతూ ఉంటే ఆగు అన్నాడు. ఈయన ఆగు అనే లోపల ఈయన పక్కన కూర్చున్న వాళ్ళు పారిపోయారు. ఆ 5 ఎవరైతే ఆయన పక్కన ప్రతిరోజు కూర్చునేవాళ్ళో వాళ్ళు మాత్రం కదలేదు. వాళ్ళకి ఆ ధమ్ము సాయి ఉన్నాడు అక్కడ. ఇంకా ఆయన రక్షించలేకపోతే ఇంకా ప్రపంచంలో ఎవడూ రక్షించలేడు మిమ్మల్ని. అంతేత సాయి మీకు మార్పులే వేయక్కర్లే, మీ ప్రవర్తన మీకు మార్పులు వేస్తుంది. ఆయన పట్టుకుంటారు వదిలేస్తారు. అయోపిస్తాను, మేము రోజు భజన చేస్తున్నాం మాస్టారు, వేషాలు వేయొద్దు. మీ యొక్క అంతరాత్మను మీరు ప్రశ్నించుకోండి. పరిస్థితులు ఉన్నప్పుడు నిత్య జీవితంలో జీవించండి అలాగే సాయి భక్తులుగా. ఏ సాయి భక్తులుగా, కూలిపోతున్నా కూడా కదలలేదు వాళ్ళు. కూలిపోతే కూలిపోని సాయితో పాటు మేము వెళ్ళిపోతాం. ఆ నమ్మకం కాస్త మీకు వచ్చేస్తే చాలు, మీ జీవితాలు మారిపోతాయి, ధన్యం అయిపోతాయి. మీ జీవితాలే కాదు, మీ వల్ల అనేక సంతతులు ఒక్కడు మారిపోదు. ఒక యోగి చాలు, ఆ యోగి కులం అంతా వెళ్ళిపోతుంది. కేవలం కావాల్సింది ఏంటి అంటే అజోపిసన్ నవ్యయాత్మ భూతాన మీశరు ప్రకృతి స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయ. కానీ ఇంతగా నేను విడమర్చి ఎందుకు చెప్తున్నాను అంటే అది సాయికి మాత్రమే వర్తించేది కాదు, కృష్ణుడికే మాత్రమే వర్తించేది కాదు, మీకు కూడా వర్తించేది. మీరు కూడా అజోపిసన్ నవ్యయాత్మ భూతాన ఈశ్వరోపిసన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయ అనాలి. అంతేనా మాస్టరు అనిస్తాం, అంతం కాదు. మీరు ఆ స్థితికి ఎదగాలి, అప్పుడు ఆయన భక్తులు అనిపించుకునేటటువంటి హక్కు మనకి ఉంటుంది. అలాంటి వాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళిన వాడు ఇలా అడుక్కుతుంటూ ఉంటే, ఇలా బాధపడిపోతూ ఉంటే ఆయనకి చెడ్డ పేరు, మనకి చెడ్డ పేరు. కరెక్ట్గా విద్య నేర్చుకోలేకపోతున్నాం అన్నమాట. చేత ఈ 2 శ్లోకాలు ఎప్పుడు గుర్తుంచుకోండి. మీరు ధ్యానం చేసుకునేటప్పుడు బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అని మనలో ఉన్నటువంటి సాయి అంటున్నాడు. బాబు నీతో నేను కలిసి అనేక సార్లు పుట్టాను, మీకు గుర్తుండటం లేదు, మళ్లీ ఈ జన్మలో నేను దగ్గరికి తెచ్చుకున్నా నిన్ను. మీరు ఇష్టపడే వెళ్ళలేదు, మీరు ఇష్టపడే ఆయన భక్తులుగా మారలేదు, అది గుర్తుంచుకోండి. ఆ భక్తి కూడా ఆయన ఇచ్చిందే, ఉపయోగించుకోండి దాన్ని. దాన్ని పెంచుకోవాలి మీరు. విత్తనం అయితే వేషం, అంకురం అయితే వచ్చింది, దాన్ని మహావృక్షంగా మార్చుకునేటటువంటి బాధ్యత ఉంది మన మీద. అది చేయటం లేదు మనం, అది నా బాధ. అది ఒక రోజులో అయ్యేది కాదు, ఒక సంవత్సరంలో అయ్యేది కాదు. ప్రయత్నిద్దాం మనం, రోజు ప్రయత్నిద్దాం. ఆర్తి అయిపోయిన తర్వాత ధ్యానానికి కూర్చునే ముందు ఈ శ్లోకాలు చదువుకోండి గీతలోవి. ఆ సాయి ఏ మీతో చెప్తున్నాడు, ఆ కృష్ణుడే ఆ జగద్గురువే చెప్తున్నాడు. మీరు నేను కలిసి అనేక జన్మలు ఎత్తాము, నీకు గుర్తు లేదు బాబు, నాకు గుర్తు ఉంది. మరి ఎలా గుర్తు వస్తున్నది, మీరు అది గుర్తు చేసుకోండి. నేను అంటున్నటువంటి మాటలు కొంచెం డీప్గా ఆలోచిస్తే అది ఎంత సులభమో అర్థమవుతుంది. మీరు గుర్తు చేసుకోవాలి, మీరు సాధనలు చేసుకోక్కర్లేదు. గుర్తు చేసుకోవడం సాధన ఒకట, గుర్తు చేసుకోవడానికి ఏం చేయాలి? గుర్తు చేసుకోవాలంటే గుర్తు చేసుకోవడానికి ఏం చేయాలి అని అడిగాం అనుకోండి, ఏం చేయాలి గుర్తు చేసుకోవటానికి? గుర్తు చేసుకోవాలి. చాలా మంది ఒక చిన్న ట్రిక్ చెప్తారు గుర్తు చేసుకోవటానికి. ఎక్కడైతే మర్చిపోయామో అక్కడికి వెళ్తారు. తొలిసారి సైకాలజిస్ట్ ఆ ట్రిక్ చెప్తారు. ఎక్కడ పారేసుకున్నావు అబ్బా, కాలేజీలో పారేసుకున్నాను, పర కాలేజీ గుర్తొస్తుంది. అంటే ఏ వస్తువు ఎక్కడ పారేసుకున్నామో అక్కడ వెతకాలి. కానీ మనం ఎక్కడ వెతుకుతాం? ఒకరు రోడ్డు మీద వెళ్తున్నట్ట, ఒక ముసలామె నదులు బాగా ఒగిపోయింది, వెతుక్కుంటుంది చీకటిలో వీధి లాంతంలో రాత్రి పూట వీధి ట్యూబ్ లైట్ దగ్గర వెతుక్కుంటున్న ఏడు లైట్లు అంటారు. ఇప్పుడు చాలా వెంపరిస్తాయి. నియాన్ లైట్, ఫాస్ఫరసెంట్ ల్యాంప్ దగ్గర, సోడియం ల్యాంప్ దగ్గర వెతుక్కుంటుంది. చాలాసేపటి నుంచి చూస్తున్నాడు వాడు పక్కింట్లోంచి. అక్కడ అలా వెతికిస్తుంటుంది ఆవిడ, పాపం పెద్ద ఆవిడ వెతుక్కుంటుంది. సహాయం చేద్దామని చెప్పి ఏంటబ్బా వెతుక్కుంటున్నావు అన్నాడు. సూది పడిపోయింది నాయన, వెతుక్కుంటున్నాను అని. కష్టమేనబ్బా, సూది ఎక్కడ పారేసుకున్నావు నువ్వు? నువ్వు ఇక్కడంతా వెతికిస్తున్నావు నువ్వు అంటాను, అసలు ఎక్కడ పారేసుకున్నావు చెప్పు, అక్కడ వెతుక్కుందావు అంది. ఇంట్లో పారేసుకున్నాను నాయన అంది. మరి ఇంట్లో పారేసుకుంటే నువ్వు ఇక్కడ కిందకు వచ్చి వెతుక్కుంటున్నావు? అక్కడ లైట్ లేదు నాయన. మన జీవితాలు ఇలాగే ఉన్నాయి. ఎక్కడ వెతకాలో అక్కడ వెతకటం లేదు. ఎక్కడ సాధన చేసుకోవాలో అక్కడ సాధన చేసుకోవటం లేదు. మనం అందరూ ఏం చేస్తున్నారో అది సాధన అనుకుంటున్నాం. కానీ ఇందాక నేను చెప్పాను, నేను మీకు సాధన అంటే అంతర్గత యాత్ర అని. లోపలికి వెళ్ళాలి మీరు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా అంత కష్టపడి మీరు దండం పెట్టుకుంటే మళ్ళీ కళ్ళు మూసుకుంటారు అక్కడ. అయినా మీకు గుర్తు రావటం లేదు లోపలికి వెళ్ళాలి తప్ప బయటికి వెళ్ళక్కర్లేదు అని. అంటే కొంతమంది ఇంకోటి వాళ్ళు చెప్తారు, అయితే మేము వెళ్ళక్కర్లేదుగా, మీ ఇంటి దగ్గర కళ్ళు మూసుకుంటే చాలుగా. ఖచ్చితంగా ఇంటి దగ్గర కళ్ళు మూసుకుంటే చాలు. ఎలా మూసుకోవాలో తెలిసాక దానికి వెళ్ళాలి మీరు అక్కడికి. ముందు మీకు తెలియాలి ఆ పద్ధతి ఏంటో. అది కూడా భగవద్గీతలోనే చెప్పాడు. ఏమని చెప్పాడు? అజోపిసన్ అవ్యయాత్మ భూతానా ఈశ్వరోపిసన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయ యదా యదా హి ధర్మస్య గ్లానే భవతి భారత అభ్యుత్థానం మధర్మస్య తదాత్మానం సృజామి. చాలా అద్భుతమైనటువంటి సాధనా శ్లోకాలు. జాగ్రత్తగా మీరు వివరణ చేసుకుని అర్థం చేసుకుంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం మధర్మస్య తదాత్మానం సృజామి. ధర్మగ్లాని జరిగింది. ఇందాక నేను చెప్పిన శ్లోకం మర్చిపోవద్దు మీరు. ఆహార నిద్ర భయమైనంచ సామాన్యమేత పశుమేర్నరాణ. మరి జంతువులకి పశువులకి మనుషులకి మధ్య ఉన్నటువంటి తేడా దేని వల్ల వస్తుంది? ధర్మోహితేషాం అధిపోనరాణ. ధర్మం, ఆ ధర్మగ్లాని ఎప్పుడైతే జరుగుతుందో ఆ శ్లోకం అర్థం చూసుకోండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య. అధర్మం పెరుగుతుపోతే, అభ్యుత్థానం అంటే పెరుగుతే, అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామి. నీ అంతటా నువ్వే దాని కొరకు సృష్టించుకుంటావు. ఏం సృష్టించుకుంటావు అన్నది తర్వాత చెప్తాను నేను. దాని తర్వాత శ్లోకం చూడండి ఏం చెప్తాడు. పరిత్రాణాయ సాధున వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామివి. యుగే యుగే అంటే గంట శ్వాస అని కూడా అర్థం ఉంది. మీ శ్వాస మీ జీవితాన్ని నిలబెడుతోంది. మనం ఎంత పిచ్చిగా జీవించినా జీవించకూడని విధానంలో మనం జీవిస్తున్నాం. మొత్తం అంతా తప్పే. తినకూడని ఆహారాలు తింటున్నాం, చేయకూడని పనులు చేస్తున్నాం. ఎలా జీవించాలో అలా జీవించటం లేదు. అయినా కూడా ఇన్ని రకాల మనం గందరగోళాలు చేసేసుకుంటున్నా కూడా ఆ శ్వాస మనలో ఆడుతున్నంత వరకు కూడా నీవు జీవించే ఉంటావు. ఆ శ్వాస ఎప్పుడో ఆగిపోతుందో శవం అయిపోతావు. అంతేనా, మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపం శ్వాస అని అర్థమవుతుంది కదా, శవం అయిపోతావు. శ్వాస లేకపోతే ఈడ్చి బారేస్తారు అవతల నిన్ను ఎంత ప్రేమించిన వాళ్ళు. శ్వాస ఉన్నంత వరకు నువ్వు కోమాలో ఉన్నా కూడా గంపలు ఆడిపోతారు, ఫ్లూస్ చెక్కించేస్తూ ఉంటారు. నువ్వు ఏం పనికి రావని వాటి వాళ్ళు తెలిసినా కోమాలో ఉన్నాడు, ఇంకా వీడి ఇంద్రియాలు ఏం పని చెయ్యవు. అంచేత సంభవామి ఆత్మ మాయయ, నువ్వు శ్వాస ఎలా పీల్చుకుంటున్నావు కొంచెం ఆలోచించుకోండి. మీరందరూ మీరు ఇష్టపడి శ్వాస పీల్చుకుంటున్నారా? మీరు ఇష్టపడి ఆపడిని చూస్తాను శ్వాసను ఎవడైనా దమ్ముంటే బాగా ఉంటే ఎంతసేపు అవుతాడు? తర్వాత అనాల్సిందే, అనకపోతే జయ గురుదేవు. ఈ శ్వాస ఆ భగవంతుడి యొక్క ప్రతినిధి. సదాత్మానం సృజామ్యహం, ఆ శ్వాస మన పరిస్థితులు బట్టి మారుతూ ఉంటుంది. యోగ విద్య మొత్తము కూడా శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. అందుకే దీన్ని శాస్త్రము అంటాం. శ్వాసను అస్త్రముగా ప్రయోగించేటటువంటి విద్య శాస్త్రము. దాన్ని మర్చిపోయాం మనం. అసలు శ్వాస గురించే మనం పట్టించుకోం. పట్టించుకోకపోతే భగవంతుడు ఏమి చేయలేడు, అది గుర్తుంచుకోండి మీరు. కానీ రకరకాల టెక్నిక్స్ చెప్తారు వాళ్ళు. నువ్వు శ్వాసను వినావు కదా, ఓంకారం చేయన్నాడు. ఓంకారం చేస్తే సహజంగా ప్రాణాయామం అవుతుంది. అది ఇంకో 5 నిమిషాల్లో చెప్తాను దాని గురించి కూడా. ముందు ఈ శ్లోకాలు మీకు అర్థమయ్యాయి కదా. అయోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయయ మీ శ్వాసే. ఆ శ్వాస ఉన్నంత వరకే మీరు ఉంటారు, కృష్ణుడు ఉంటాడు, రాముడు ఉంటాడు, సాయి ఉంటాడు, ఎవడు ఉన్నా కూడా ఆ శ్వాస వల్లే ఉంటాడు. వాళ్ళ శ్వాస ఆగిపోతే గందరగోళం అయిపోతుంది. సిద్ధి సాయికి 3 రోజులు శ్వాస ఆడలే, అంత గందరగోళం అయిపోయింది. చూశారు కదా మన అదృష్టం బాగుండి, ఆ కలెక్టర్ ఎవడో ఉన్నాడు కనుక సరిపోయింది. లేకపోతే అయిపోయేదంతా అసలు ఈ విగ్రహాలు కూడా ఇక్కడ ఉండేవి కావేమో. ఇప్పుడు అంటే శ్వాస మీద ఆధారపడింది మొత్తం జీవితం. మీ జీవితం అయినా నా జీవితం అయినా ప్రపంచంలో దేని జీవితం అయినా కూడా అది ఆత్మ మాయ. దాని శక్తితో అది పుడుతుంది తప్ప మీరేమీ చేయలేరు. ప్రపంచంలో ఎంత నోబెల్ ప్రైజ్ పొందిన డాక్టర్ కూడా ఏమీ చేయలేడు శ్వాస ఆగిపోతే. ఆత్మ మాయ అది, దాని మాయ అది ఎలాగో అన్నది మనం తెలుసుకుందాం ఇవాళ. కానీ బేసిక్ అర్థం చేసుకోండి. మొట్టమొదట ఏం చెప్పానో కూడా చాలా అర్థం చేసుకోండి. మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. అద్భుతమైనటువంటి అవతార మూర్తితో సంబంధం ఉంది మీకు. ఆయన ఫోటో ఎక్కడుంటే ఆయన ఉన్నాడు అనే నమ్మకం కూడా మీకు అనేక సార్లు ఆయన కలిగించాడు. అంతేత పుట్టపర్తికే మీరు పారిపోక్కర్లే. ప్రతిసారి ఆయన ఫోటో మీద మీరు కూర్చున్నా చాలు మీ ఇళ్లలో. నేను చెప్పింది అర్థం చేసుకుని అయోపిస్తన్ నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిస్తన్ ప్రకృతి స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయ. ఒక సాయికే కాదు, మీరు కూడా ఈ పంచతత్వాల మీద ఎంతో కొంత అధికారం ఉంది మీకు. మీరు ముక్కు వాసన చూడగలుగుతున్నారు, మూలాధారము హృదయతత్వం మీద అధికారం ఉంది మీకు. లభ్య భాషను పట్టలేరు మీరు. కొంచెం యోగశాస్త్రం తెలిస్తే తెలుస్తుంది ఈ విషయాలు మీకు. రుచి తెలుస్తోంది, స్వాధిష్టాన చక్రం జలతత్వం మీలో ఉంది. రూపం తెలుస్తోంది, నామం తెలుస్తోంది, మనిషిని చూడగలుగుతున్నారు, రంగుని చూడగలుగుతున్నారు. అగ్నితత్వం మణిపూరక చక్రం మీలో ఉంది. స్పర్శ చల్లగా ఉందా వేడిగా ఉందా మీకు అర్థమవుతున్నాయి. అనాథ చక్రం మీలో ఉంది. వాక్ ఆకాశతత్వం మీలో ఉంది. మీ స్థాయిలో మీరు దాని మీద అథారిటీ చూపిస్తున్నారు. స్థాయి ఆయన స్థాయిలో వాటి మీద అథారిటీ చూపిస్తున్నాడు. అంచేత కుండలిని జాగరణ కొరకు మీరు ఏ ప్రయత్నమును దయచేసి చెయ్యవద్దు. అది జాగృతమయ్యే ఉన్నాయి. మరి ఏం చేయాలి మీరు? నాశనం అయిపోతున్నటువంటి శక్తిని కంట్రోల్లో పెట్టుకోండి. వేస్ట్ అయిపోతున్నాయి మీ ఎనర్జీ. ఆ ఎనర్జీ వేస్ట్ అయిపోతాం వల్ల బొక్కలు పట్టినటువంటి బిందెలో నీళ్లు నింపుకున్నారు కనుక నిండా నీళ్లు నింపి ఉన్నా ఆ శ్వాస ఉంటున్నప్పటికీ కూడా సవాలు అయిపోతున్నాం మనం. ఎక్కడి నుంచి బొక్కలు పడుతున్నాయంటే ఈ 5 బొక్కలు ఆకాశతత్వానికి సంబంధించినటువంటి బొక్క.
వాయుతత్వానికి సంబంధించినటువంటి బొక్క, అగ్నితత్వానికి సంబంధించినటువంటి బొక్క కన్నము, జలతత్వానికి సంబంధించినటువంటి కన్నము, స్పృధితత్వానికి సంబంధించినటువంటి కన్నము ఉండటం వల్ల ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పంచతత్వాలను మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. కానీ నువ్వు ఉపయోగించుకునేటటువంటి హక్కు నీకు ఉంది, శ్వాస ఉంది కనుక శ్వాస ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ మాట అనగలదు. అజోపిష్టం నవ్యయాత్మ భూతానామీశరు ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయ. మరి శ్వాస మీ శరీరంలో ఏం చేస్తోంది? యదాయదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామి. ఈ శ్వాస లోపలికి వెళ్ళినప్పుడల్లా మనం వేసినటువంటి టాక్సిన్స్, గందరగోళాలు వీటన్నింటినీ కడిగిస్తూనే ఉంటుంది పాపం అది. ఆగదు ఒక్క క్షణం కూడా. మనం చనిపోయేంత వరకు కూడా ఈ శ్వాస చేసే పని ఇదే. మీరు తొక్కంతా శరీరంలో పెట్టుకుంటూ ఉండండి, మీ శరీరాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామి. ఆ శ్వాస క్లీన్ చేస్తుంది. కొంచెం మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, బయోకెమికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ రహస్యం తెలుసు. ఆ శ్వాస వల్లే అంతా జరుగుతుంది, క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా. ఇంకా ఏం చేస్తుంది? బ్యాక్టీరియా కానీ టాక్సిన్స్ కానీ మన శరీరంలో ఏదైనా వస్తే దాన్ని తీసేస్తుంది. తీసేయటానికి భగవద్గీతలో ఏమని చెప్తున్నాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నువ్వు శ్వాస తీసుకుంటున్నప్పుడు, వదులుతున్నప్పుడు కూడా జరుగుతున్నటువంటి పని ఏంటి అంటే, మీలో ఉన్నటువంటి మంచి సెల్స్, మీలో ఉన్నటువంటి మంచి విషయాలు, మీలో ధర్మానికి, శరీర ధర్మానికి అనుగుణంగా ఉన్నటువంటి పరిస్థితులు శరీరంలో నియమింపబడుతున్నాయి. అననుకూలమైనటువంటి పరిస్థితులు ఏమవుతున్నాయి? తోసివేయబడుతున్నాయి. అంతేగా శ్వాస, ఆ శ్వాస మీద దృష్టి కేంద్రీకరించండి. మీరు అది తప్ప అన్ని చేస్తున్నాం మనం. మరి శ్వాస మీద దృష్టి కేంద్రీకరిస్తే ఏ విధమైనటువంటి లాభాలు ఉంటాయి, ఎలా కేంద్రీకరించాలి, అది కూడా చెప్పాడు భగవద్గీతలోని. సమం కాయ శిరోగ్రీవం ధారయం అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చా నవలోక. ఈ సింపుల్ సూత్రం కాదు, మనం అందరం కూడా యోగులుగా మారిపోతాం. ఇంకోటేమి ఆచరించక్కము. ధ్యాన యోగము, ఆత్మసంయమన యోగము అని 6వ అధ్యాయంలో చెప్తాడు ఈ శ్లోకం. ఇందాక నేను చెప్పిన శ్లోకాలు 4వ అధ్యాయంలో ఉన్నాయి. జత కబుర్ల వింటే ఆచరించడం చాలా మంచిది కనుక ఎదుగు నిటారుగా కూర్చోండి. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం త్వం దిశశ్చ నవలోకయన్. ఇలా నిటారుగా మీరు కూర్చోగలిగితే ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని సంపదలు మీ వైపుకు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆ రహస్యం మర్చిపోయాం మనం. చేసి చూడండి, మీరు ఆచరిస్తే కదా తెలిసేది. శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి మాటలు ఇది, నేను చెప్తున్నటువంటి మాటలు కాదు. సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం త్వం దిశశ్చానవలోకయన్. ఇప్పుడు ఎదుర్కొండా సాయి మూర్తి ఉంది, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ కళ్ళు మూసేయండి. ఆ రూపం మీ కంటి ముందు రావాలి, స్థితిగా పెట్టుకుని. ఇంకా తర్వాత ఇంకా అక్కడ చూడక్కర్లే, ఇంకా ఆయన మనలోకి రావాలి. బయట ఆయన ఎప్పుడున్నా లాభం లే, ఆయన మనలోకి వస్తేనే లాభం. దూరు చేస్తుంటాయి వాళ్ళు ఆయన్ని. కళ్ళు మూసేసుకోండి, ఆ రూపాన్ని మీ కనుబొమ్మల మధ్య ఉంచుకోండి, రిలాక్స్డ్గా ఉంచుకోండి, స్ట్రైట్గా ఉండండి, కళ్ళు మూసేసుకోండి. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, గమనించండి దాన్ని. అదే మన జీవితానికి ఆధారము, అదే భగవత్ స్వరూపము అనే దివ్యమైనటువంటి పులకింతతో శ్వాసను చూసుకోండి. మీరు దానివల్ల జీవించి ఉన్నారని మీకు తెలుసు కదా, అది లేకపోతే మీరు లేరు. ఆ భావనతో చూడాలి, యద్భావం తద్భవతి. భావం లేకపోతే వేస్తే అంతా వేస్తే. శ్వాస లోపలికి వెళ్తోంది, బయటకు వస్తోంది, ఆ శ్వాస ఏం చేస్తోంది మీకు చెప్తోంది, అజోపిసన్ నవ్యయాత్మ భూతానా మీశరోపిసన్ ప్రకృతి స్వామహిష్టాయ సంభవామి ఆత్మ మాయ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సుజామ్యం. ఆ శ్వాస ప్రతి శ్వాసతో నిన్ను కొత్తగా సృష్టిస్తోంది అన్నది గమనించుకోండి. మీరు అది మర్చిపోతున్నారు, ఆ శ్వాస మిమ్మల్ని జీవింపజేస్తోంది. ప్రతి క్షణము ప్రతి శ్వాస మిమ్మల్ని నిత్యం నూతనంగా మారుస్తోంది. కానీ మన ఆహార పదార్థాలు మనం జీవించే విధానం సవ్యంగా లేకపోవటం వల్ల ముసల్తనం వస్తుంది తప్ప, జీవించే అలవాట్లు కరెక్ట్ చేసుకుంటే, ఈ శ్వాసను గమనించుకుంటే అసలు ఎప్పటికీ మీకు మృత్యువు రాదు. సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశ్చ నవలోకేన. ఇంకెక్కడా చూడకండి, భృగుటిలో సాయి దృష్టి శ్వాస మీద. ఇది చేస్తే ఏమవుతుందో చెప్తాడు శ్రీకృష్ణుడు ఆ అధ్యాయంలోనే. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. బాబు నువ్వు ఇది రోజు చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది అంటే, యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. ఇంకా ఇంతకంటే గొప్ప లాభం ఏమి లేదు అని నువ్వే చెప్తావు. ఇంకేతంటే నీ కోరికలన్నీ తీరిపోతాయి దీంతో. నాకు చాలా మంది అడుగుతారు, నిజంగా మాస్టారు అది అవుతుందా అని. మీరు చేసి చూడండి, అవుతుందో అవుతాం, మీ అనుభూతి ముఖ్యం. నేను ఎంత చెప్తే ఏం లాభం, సాయి ఎంత చెప్తే ఏం లాభం. మీరు కూర్చుని ప్రతిరోజు పొద్దున్న అరగంట, సాయంత్రం ఇలా అరగంట, నా సమస్యలు తీరలేదు అని అనగలగండి, చూస్తాను నేను రెగ్యులర్గా చేసి. ఒకరోజు చేశాను, రెండు రోజులు చేశానని కాదు. ఆధ్యాత్మిక సాధనలలో రెండు ఉత్తాయి, ఉత్తరాయణం దక్షిణాయనం. అంటే మీరు ఏది చేసినా కనీసం 6 నెలలు చేయాలి, అప్పుడు మీకు ఈ లాభాలు రావటం మొదలెడతాయి. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాటలు అది. బాబు నువ్వు ఆ శ్వాసం చూసుకో, ఇంతకంటే గొప్పదైనటువంటి లాభము ప్రపంచంలో నేను ఎక్కడా పొందలేదు అని నువ్వే అంటావు.